नित्यानामन्तस्तिमिरविहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां तमुष्ट्रामुरविकुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः
అగస్త్య మహర్షి అనేటటువంటి ఒక మహాశక్తి అమ్మవారి మంత్ర అనుష్ఠానం చేయడం కోసం హయగ్రీవుని ఆశ్రయించింది. నేను చాలాసార్లు పురాణాల్లో వ్యాసుడు కొన్ని శ్లోకాలను పఠించాను. అందులో ఏమంటాడో తెలిసిన శ్రద్ధ ఉంటే మనకి ఏది కష్టం ఉండదట. సాధారణంగా ఎక్కువ మంది చూసారా కుదరటం లేదండి అంటారే, కుదరకపోవడం అనేది ఉంటే అబద్ధం. నీకు కుదిరినా కుదరకపోయినా యముడికి కుదురుతుంది, వాడు సమయం వచ్చి మనం పట్టుకుపోతాడు. అయ్యయ్యో యమధర్మరాజా, నాకు ఇంకా కుదరలేదయ్యా, టైం సెట్ అవ్వలేదు, నాకేదో ఫంక్షన్ ఉంది అంటే యముడు అవుతున్నాడు ఆడడం. యముడి లక్షణం ఏమిటి? ఆయన సమయం వస్తే మనందరినీ పట్టుకుపోతాడు. మనం ఎంత గింజుకున్నా కాలం దానంతరం తొలిపోతుంది. కాబట్టి కొన్ని కార్యక్రమములకు ఈ సమయముతో సంబంధం లేకుండా మనమే దానికోసం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి 6 గంటలకు ప్రవచనం అనుకోండి, ట్రాఫిక్ జామ్, మీ ట్రాఫిక్ జామ్ ఇంకా అవుతుంది తిరిగేటి, ఈ రోజు తిరుగుతున్నది కదా, 10 నిమిషాలు ముందు బయలుదేరితే కొంపలిపోతుందా, 10 నిమిషాలు ముందు వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలట అని 10 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరితే అక్కడికి వస్తే 10 రూపాయలు అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన కొన్ని కార్యక్రమాలలో సమయంలో ముందే ఉండాలట. మీరు మహాత్ములు కనుక 6 గంటల కంటే ఇంకో 10 నిమిషాల ముందే వచ్చారు పుణ్యాత్ములు. నేనే బహుశా కరెక్ట్గా 6 గంటకి వచ్చాను, కానీ ఇందులో ఎక్కువ మంది 6 గంటల కంటే ముందే వచ్చారు. ఏదో కొంతమంది లేట్గా వచ్చినట్టు కనిపించారు, అది నా భ్రమేమో అనిపిస్తుంది అన్నమాట. ఏది ఏమైనా అగస్త్యుడి గురించి చెబుతూ ఈ కాలం గురించి ఎందుకు చెప్పారని అడగనే, కాలోహి దురతిక్రమ అనే శబ్దం మొట్టమొదట చెప్పిన వాడు అగస్త్యుడు. ఆ తర్వాత వ్యాసుల వారు దాన్ని చాలాసార్లు పురాణాల్లో పెట్టారు. వాల్మీకి మహర్షి కూడా దానిని సుందరకాండ మొదలైనటువంటి ఇతిహాసాల్లో అందించాడు. సుందరకాండ చూడండి, ఏది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని ఉంటుంది. రాముడంతటి వాడి ధర్మపత్ని, జనక మహారాజు గారి కూతురు, దశరథుని కోడలు, ఇన్ని లక్షణములు కలిగిన మహాత్మురాలయ్యుండి కూడా సీతాదేవి కూడా దుఃఖం పొందుతోందంటే ఇంకా కాలమును ఎవరు దాటగలరు అంటాడు ఆయన. కాలప్రభావం ఎంత గొప్పదంటే అంత సీత కూడా దుఃఖం పొందింది. పోనీ ఆ సీత ఏమైనా సామాన్యురాలా? ఓ పక్కన రాముడు అంతటి వాడి భార్య, రాముడు తలుచుకుంటే కాలాన్ని అదుపులో పెట్టగలడు. ఇంకా రాముడి తండ్రి దశరథుడు, ఆయన చక్రవర్తుల్లో చాలా పేరు తెచ్చుకున్నవాడు. అందుకే రాముడి వంశుల వాడు అందరినీ చక్రవర్తి కులే జాత అంటారు. ఆ వంశమే చక్రవర్తి వంశం. ఆయన కూడా దశరథుని సామాన్యుడు కష్టం అండి. దశరథుని మన సినిమా వాడు మరీ వృత్తిగా వసలాడితే ఎందుకు మళ్ళీ రాకుండా గుడ్డిపోటు వచ్చిన వాడిని ఎవడో తీసుకొచ్చి పాత్రలో పెడతారు. కానీ దశరథుడు శనైశ్చరుడి మీద దండయాత్రకి వెళ్ళాడు, తెలిసిన మీకు. ఒకసారి ఏలనాటి సెలవు వస్తుంది, లోకాలన్నీ నష్టమైపోతాయి అని జ్యోతిష్కులు చెప్పారు. దాంతో దశరథుడు కోదండం పుచ్చుకొని శనైశ్చరుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడు. శని ఆశ్చర్యపోయి, ఏమిటే నీ ఇద్దరు నా లోకం మీదకి వచ్చి నా మీదకి బాణం ఎక్కువ పెట్టిన వాడు లేడు, నువ్వు వచ్చి ఎక్కువ పెట్టావంటే నీ మీద కసి కాదు, మా ప్రజలు బాగుండాలని కోరిక, నువ్వు వచ్చి మా ప్రజల్ని పీడిస్తే వాడు నాశనం అయిపోతారు అని ముందు ప్రార్థిస్తాను, ప్రార్థన అనకపోతే అప్పుడు దండిస్తాను అని కోదండం ఎక్కువ పెట్టి ఒక స్తోత్రం చేశాడు. దానికి దశరథ కృత శని స్తోత్రం అని పేరు. పద్మపురాణంలో ఉంటుంది గొప్ప స్తోత్రం. అది పద్మపురాణంలో శ్రీశ్చరుడి యొక్క కథ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, అసలు సూర్యమండలానికి వెళ్ళడమే కష్టం, సూర్యమండలం కంటే పై భాగంలో శనైశ్చర మండలం ఉంది. అంత శనైశ్చరుడి మీదకి దండయాత్రకి వెళ్ళినంత పరాక్రమవంతుడు దశరథుడు అంటే. కాకపోతే రాముడు పుట్టే సమయానికి కొంచెం వయస్సు పెరగడం వల్ల, రాముడి మీద ప్రేమ వల్ల ఆయన గుడ్డిపోటు చచ్చిపోయాడు తప్ప ఆయన హార్ట్ పేషెంట్ కాస్తమా, ఆయన మహావీరుడు. మరి సినిమాల్లో కొన్ని పాత్రలు ఏ గుమ్మండో నాగైనో పెట్టేస్తారు అన్నమాట. ఆ దశరథుడు అనగానే ఆ రామ అంటూ చచ్చిపోయిన ఆ ఏడుపుతో ఉన్నటువంటి ఆ కాస్త వీక్ పాయింట్ ఉన్నటువంటి వాడే పెడతారు తప్ప, అసలు ఒకప్పుడు యువనలో ఆయన ఎటువంటి యుద్ధం చేశాడు, ఎటువంటి రాక్షసుని సంహరించాడు. మరి ఇప్పుడు పద్మాగర్ గారు ఇప్పుడు చూస్తున్నారు, మరి 30 ఏళ్ళ క్రితం చూస్తే చూసిన వాళ్ళు అంతా వెనకత్ర పడేవారు. అంటే పురాణం అంటారు, మళ్ళీ మీరు బాగా నవ్వకండి. కాబట్టి చెప్పొచ్చింది ఏంటంటే కాలప్రభావం అది. అందుకని ఏమన్నాడు అనమాట, అంతటి దశరథ చక్రవర్తి కోడలు స్నుషా దశరథస్యచ జనకుడంతటి రాజఋషికి కూతురు రాముడికి భార్య, ఏది సీతాపి దుఃఖార్తా కాలోహి దురతిక్రమ, అటువంటి సీత కూడా ఇవాళ దుఃఖంతో అల్లాడిపోతుందంటే ఇంకా కాలమును దాటి వెళ్ళగలిగేవాడు ఎవడున్నాడు అన్నాడు ఆయన. ఇది వాల్మీకి రామాయణంలో అద్భుతమైన శ్లోకం. ఇదే మాట వ్యాసుడు చాలాసార్లు చెప్పాడు పురాణాల్లో. నిజానికి ఇవన్నీ మొట్టమొదటి చెప్పినవాడు అగస్త్యుడు. కాలము మనం తప్పించుకోలేని విచిత్ర వస్తువు, కాలం వల్ల సుఖం పొందుతాం, కాలం వల్ల దుఃఖం పొందుతాం, కాలమే సుఖ దుఃఖాలకు మూల కారణం. కాలప్రభావంతో యువకుడు ముసలివాడు అవుతాడు, ముసలివాడు వెళ్ళిపోతాడు, మళ్ళీ పుడతాడు. ఇది కాలచక్రం యొక్క ప్రభావం. అందుకే కాలమును సద్వినియోగం చేసుకోవాలి అని భార్యకి చెప్పాడు. వీళ్ళిద్దరూ కలిసి హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళారని కదా నిన్న మీకు చెప్పాను. హయగ్రీవుడు ఎవరన్నాడు తెలిసిన, సూర్యోదయమునకు 24 నిమిషముల ముందు నా దగ్గరికి రావాలని ఆజ్ఞాపించాడు. ఈ లోపు నా దగ్గర ఉండద్దు, ఆలస్యంగా రావద్దు అన్నట్ట. అందుకని వీళ్ళు ఏం చేశారు, రాత్రంతా బ్రహ్మపుత్ర నది తీరంలో కాలక్షేపం చేసి తెల్లవారుజాము స్నానం చేసి 24 నిమిషాలు ముందు రమ్మంటే 30 నిమిషాల ముందే వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆయన తలుపు తీయడు, హయగ్రీవుడు ఎవరికి పడితే వాళ్ళకి ముందుగా వచ్చినా తలుపు తీయడు, ఆలస్యంగా వస్తే తలుపు మూసేస్తాడు. మన మిల్పిటాసు కూడా ఏమిటి, ఎంతో ప్రేమతో మిమ్మల్ని కాస్త 10 నిమిషాలు లేట్గా వచ్చినా 10 నిమిషాలు ఎక్కువసేపు కూర్చున్నా రండి పర్వాలేదు రండి అని ప్రేమతో ఆహ్వానించడానికి విష్ణుమూర్తి కఠోర నియమం కలిగిన వాడు. అందుకనే ఆయన ముందొచ్చి నిలబడి సమయమునకు అనుగుణముగా ఆయన పిలవగానే వెళ్ళాడు. అంటే గురువులు ఈ సమయమునకు రండి అని ఆజ్ఞాపించినప్పుడు ఆ సమయమునకే అక్కడికి వచ్చిన వారికే మంత్రోపదేశం చేస్తారు. లేకపోతే పొరపాటు కూడా మంత్రగౌరవం. గురువుల పరీక్ష చాలా కఠినంగా ఉంటుందండో. కొంతమంది గురువులు కొట్టిన గురువులు ఉన్నారు. దత్తాత్రేయుడైతే నెత్తి మీద ఎముకతో ఠాంగ్ ఠాంగ్ అని కొట్టేవాట, ఒక పెద్ద ఎముక ఒకటి కూర్చుకుని. ఆ ఎముక కూడా మళ్ళీ మామూలు నాలాంటి వాడు ఎముక అయితే కొంచెం పక్క చిక్కిన ఎముక, అది ఈ ఎముకతో కొడితే ఎముక విరుగుతుంది. కానీ అక్కడ ఏ భీముడు ఎముకో, మరి ఏ దుర్యోధనుడు ఎముకో, లేకపోతే కుంభకర్ణుడు ఎముకో గారు అలాంటి వాడు ఎముక పుచ్చుకొని నెత్తి మీద కొట్టేట. కార్తవీర్య అర్జునుడి శిరస్సు మీద కార్తవీర్యార్జునుడు తలకాయ ఠంగు మరే శబ్దంతో బొప్పి కట్టి పగిలినంత పనైంది. అలా పరీక్షిస్తాడు దత్తాత్రేయుడు. హయగ్రీవుడైతే సమయంలోకి రాకపోతే ఇక మళ్ళీ జన్మలో నీకు నేను ముఖం చూపించనట్టాడు ఆయన. ఇలా గురువులు చాలా పరీక్షిస్తారు. ఆ పరీక్షలో నెగ్గి మేము నీ పాదాలను ఆశ్రయిస్తున్నాం, నువ్వు రమ్మన్న సమయానికే వస్తాము, మాకు మంత్రమయ్యి అని పదే పదే భక్తితో ప్రార్థించారు హయగ్రీవుణ్ణి. అప్పుడు ఆయన ఈ క్రమశిక్షణకి మెచ్చుకుని ఆ ఇద్దరికి పంచదశి అనే మహామంత్రం ఇచ్చాడు. పంచదశి మహామంత్రం ఇవ్వడానికి ముందు చాలా పరీక్షించాడు ఆయన. ఆ పరీక్ష అంతా ఇప్పుడు మనం చెప్పిన బ్రహ్మాండ పురాణంలో అగస్త్యుడికి ఆయన పెట్టిన పరీక్షల గురించి చెప్పారు. అన్నీ అయ్యాక చెట్ట చివరికి సమయానికి ఆయన వెళ్ళాక అప్పుడు పంచదశి ఇచ్చి ఈ పంచదశి మహామంత్రం త్రిశతి అనే స్తోత్రంలో ఉంటుంది. కాబట్టి త్రిశతి స్తోత్రం నిరంతరం పారాయణ చేసిన వారు పంచదశి మహామంత్ర అనుష్ఠానము చేసిన ఫలితం పొందుతారని చెప్పాడు ఆయన. మనందరం కూడా ఒకవేళ మంత్రోపదేశం పొందలేకపోయినా త్రిశతి అని ఉంటుంది, శ్రీ లలిత త్రిశతి అనేది, ఆ స్తోత్రం చదివితే నిత్యము అనుష్ఠానం చేసి జపం చేసిన ఫలితం పొందవచ్చు. అది చాలా గొప్ప స్తోత్రం. అందులో అతిమధుర చాపహస్తాం అపరిమితామోద బాణ సౌభాగ్యం అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరీం వందే, ఇది ధ్యాన శ్లోకం త్రిశతిలో. అందులో ఉన్న ప్రతి పదం ఒక గొప్ప మంత్రమే. అందులో ఏమన్నాడు, అతిమధుర చాపహస్తాం, అమ్మవారి చేతిలో ఒక చేప ఉంది, చాపహస్త అంటే విల్లు చేతిలో పట్టుకున్నది. విల్లు చేతిలో పట్టుకుంటే ఇందులో పెద్ద గొప్పే ఉందండి, ఇంచుమించుగా పూర్వం యుద్ధం చేసేవాళ్ళంతా చేతిలో ధనుసు పుచ్చుకుంటారు కదా అని మళ్ళీ మనకు అనుమానం వస్తుందేమో అని, అది మామూలు విల్లు కాదు, అతి మధుర చేపం, చాలా తీయని విల్లుట, అంటే చెరకు విల్లు అని అర్థం. అమ్మవారి చేతిలో ఒక విల్లు ఉంది, ఆ విల్లు చెరుకు గడతో తయారు చేసిన విల్లు. చెరుకు గడతో విల్లు తయారు చేస్తే ఉంది, ఇలా విల్లు తీయచ్చు, గట్టిగా బాణం వేస్తే విరిగిందంటే అందులో రసం వస్తుంది. కానీ అమ్మవారి విల్లు ఆ చెరుకు గడ అలా విరిగిపోయేది కాదు, మనోరూపేక్షు కోదండ, అమ్మ మనస్సే ఆ కోదండంగా ఉంది. మనస్సును విల్లుగా తయారు చేసి, నాయనా నా మనస్సు చెరుకు రసంలాగా చాలా తీపిదిరా, నా మనస్సులో క్రోధాదులు ఉండవు, నా మనస్సులో ఎక్కడ కారాలు వికారాలు ఉండవు, నేను అందరినీ ప్రేమిస్తాను, హృదయం మధురం అని చాటడానికి ఈ విల్లు పుచ్చుకుంది. గొప్ప బలమైన గాండివము, లేకపోతే బ్రహ్మగారి చేతిలో ఉన్న అజగవము, లేక శివుడి చేతిలో ఉన్న పినాకము, ఇలాంటి విల్లులు అయితే విరగవు. కానీ చెరుకు విల్లు తీపితో ఉన్న చెరుకు గడ విల్లుగా ఉన్న దానితో యుద్ధం చేసి శత్రువులు సంహరించగలిగే శక్తి కలిగింది ఆవిడ. అమ్మ చేతిలో ఉన్న చెరుకు గడ విల్లు కూడా అంత బలంగా ఉంటుందన్నమాట. మహానుభావులు పూచిక పుల్లతో కూడా బ్రహ్మాస్త్రాన్ని తయారు చేయగలరు. మహాత్ములు కొందరు బ్రహ్మాస్త్రం కూడా పూచిక పుల్లగా చేయగలుగుతారు. అమ్మ అంత గొప్పది. తర్వాత ఏమన్నారు, చేతిలో ఉన్న విల్లేమో చెరకు విల్లు, పోని బాణాలు అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం. ఆమోదము అంటే వాసన, సువాసన. అపరిమిత ఆమోద, ఇంత అని చెప్పడానికి వీలు కానంత సువాసన కలిగిన బాణములతో ఆవిడ ఉంటుంది. అమ్మవారి దగ్గర బాణాలు ఉన్నాయి, ఆ బాణాలు సువాసన కలిగిన బాణాలు. ఆమోదం ఎప్పుడు ఉంటుంది, పువ్వులు ఉంటే ఉంటుంది. ఇంతకీ అమ్మవారి బాణాలు ఏమిటంటే పువ్వుల బాణాలు చెప్పడానికి అన్నమాట. అమ్మవారి దగ్గర 5 బాణాలు ఉన్నాయట. ఈ 5 బాణాలు పూల బాణాలు. ఒకటి అరవిందం తామర పువ్వు, రెండవది అశోకం అశోక పుష్పం, మూడవది సూతము మామిడి పువ్వు, నాలుగవది నవమల్లిక అప్పుడే వికసిస్తున్న మల్లెపువ్వు, మల్లెపువ్వుల్లో కూడా కొత్త మల్లెపువ్వు, అప్పుడే చెట్టు నుంచి కోసినప్పుడు వికసిస్తున్న మల్లెపువ్వు ఎటువంటిదో ఆ మల్లెపువ్వు ఒక బాణం అన్నమాట. 7 క్రితం కోసి ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని పట్టుకొచ్చి వేస్తే అది నవమల్లిక అవదు, మానవ మల్లిక అవుతుంది. ఆఖరిది ఏమిటనమాట, నీలోత్పలం నల్ల కలువ. ఈ 5 అమ్మవారి బాణాలు, ఇవి సువాసనతో కొడతాయి కనుక అమ్మవారి యొక్క బాణాలని అపరిమిత ఆమోద బాణ సౌభాగ్యం. అరుణాం, అమ్మ ఎప్పుడు ఎర్రగా ఉంటుంది, మంచి ఎరుపు. ఉదయిస్తున్న సూర్య భగవానుడి కాంతి, ఉదయిస్తున్న సూర్యుడు ఏ ఎరుపులో ఉంటాడో, కుంకుమ ఎలా ఉంటుందో అలాంటి ఎరుపులో ఉంటుంది. అతిశయ కరుణాం, ఇంకా అమ్మ కరుణ ఎంత అంత అని చెప్పలేమట, మహాకారుణ్య రూపిణి అని వేదం చెబుతోంది. అమ్మకున్న కరుణ ఎవరూ ఊహించలేని కరుణ. పరమధర్మార్గుడు కూడా మహాపాపములు చేసిన వాడు కూడా తల్లి రక్షించంటే రక్షిస్తుంది. తెగతిట్టాడు ఎవరు, మహిషాసురుడు అమ్మని. పైగా అమ్మవారిని పెళ్లి చేసుకుంటానని కూడా అన్నాడు మహిషాసురుడు, నన్ను వివాహం చేసుకుని బతిమాలాడు కదా. అటువంటి వాడు కూడా చచ్చిపోతూ ఉంటే జాలిపడి, పోన్లేరా నువ్వు నా మీద ఎన్ని రకాలైనటువంటి బాణాలు వేసినా, కారుకోతలు పూసినా, తిట్టినా, అనకూడని మాటలన్నా, నువ్వు చచ్చే ముందు నన్ను తలుచుకున్నావు, నా లోకానికి వచ్చేయని వాడిని కూడా తీసుకెళ్తాను లోకంలో పెట్టుకుందిట, వాడిని అనుగ్రహించింది. మహిషాసురుణ్ణి, శుంభని శుంభుల్ని, దుర్గముడు అని ఒక రాక్షసుడు ఉన్నాడు, వాణ్ణి కూడా అనుగ్రహించింది ఆవిడ. దుర్గముడు అని ఒక పరమనీచుడు ఉన్నాడు, అంత దుర్మార్గుడు మరొకడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. వాడు అత్యంత క్రూరుడు. వాడు దేవతలు ఎప్పటికప్పుడు విజయం పొందుతున్నారు, మేము అపజయం పొందుతున్నాము, ఏమిటి అని వాడు గురువుగారిని అడిగాడు. అప్పుడు గురువుగారు శుక్రాచార్యుడు అన్నాడు, దేవతల దగ్గర ఋషుల దగ్గర వేదములు ఉన్నాయి, వేదములున్నంతకాలం దేవతలని ఋషులను నువ్వు జయించలేవు, వాళ్ళ దగ్గర వేదాలు లేకుండా పోతే వాళ్ళు చచ్చిపోతారు, వాడు ఓడిపోతారు అన్నట్ట. వెంటనే వీడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మదేవుడిని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే, దేవతలు మునులు వేదములు మర్చిపోవాలి, ఆ వేదములు నాకు మాత్రమే గుర్తుండాలి, ఈ వరం ఇమ్మన్నట్ట. నేను బతుకున్నంత వరకు వేదములను దేవతలు మునులు మర్చిపోవాలి అనగానే తథాస్తు అన్నాడు బ్రహ్మ. దాంతో ఏమైపోయింది, చక్కగా నవగ్రహాలకి వేదమంత్రాలతో అభిషేకం చేస్తున్న వాళ్ళందరికీ వేదమంత్రాలు మర్చిపోయారు. వేదం చదివేవాడందరికీ పోయింది వేదం. ఎందుకని? బ్రహ్మవాడికి వరం ఇచ్చాడు కనుక. అంతా వేద పండితులు బుర్రపట్టుకుని ఇదేంటో హఠాత్తుగా వేదం అంతా ఆగిపోయింది అనుకున్నారు. దేవతలు వేద పండితులు వాళ్ళు మర్చిపోయారు. సంధ్యావందనం చేస్తామని ఒక ఆయన పాపం విభూతి పెట్టుకుని అక్కడ పెట్టుకున్నాక ఏం చేయాలి ఇప్పుడు అని చేతిలో నీళ్ళు వస్తుంది. ఓం కేశవాయ స్వహా వచ్చి పెట్టాక ఈ విధంగా అందరూ అన్నీ మర్చిపోయారు. లోకం అంతా వేద విహీనమైపోయింది. దాంతో యజ్ఞములు ఆగిపోయాయి, పూజలు ఆగిపోయాయి. యజ్ఞములు ఆగిపోతే దేవతలకు ఆహారం ఉండదు, చిక్కిపోతారు. అలా 100 ఏళ్ళు భూమి అంతా కరువు వచ్చి పడిందిట. యజ్ఞములు చేయకపోతే వర్షాలు కొరవు తెలుసు కదా మీకు. ముఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానగురియు వానగురి యొక్క సవు వసుమతి పెరుగును కసవు వేసి ధేను గణము బ్రతుకు. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆహారం అందుతుంది. అప్పుడు ఇంద్రుడు సంతోషించి వర్షం కురిపిస్తాడు. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్న మమ అని మనం యజ్ఞకొండంలో కాస్త నెయ్యి చెరువు వెయ్యగానే ఆ యజ్ఞకొండంలో పడిన ఈ ఆహారం భస్మం అయిపోయి ఆవిరయ్యి ఇంద్రుడి నాలుక మీద చిన్న అమృతపు బిందువు కింద మారి పడుతుంది. ఇక్కడ మనం వేసేటటువంటి ఆహారం అగ్నిలో కాలగానే అవుతుంది, రివ్వున పైకెళ్ళి అమృతపు బిందువు అవుతుంది, డ్రాప్ ఆఫ్ అమృతం అన్నమాట. ఇది ఇంద్రుడి నాలుక మీద పడుతుందిట. ఎవరి కోసం మనం మంత్రం చదివామో వారి నాలుక మీద పడుతుంది. అప్పుడు ఇంద్రుడికి ఈ ఆహారం నాలుక మీద పడగానే ఆకలి తీరుతుంది. అప్పుడు ఆయన సంతోషించి, అమ్మాయ భూలోకంలో బిల్పిట అసవాళ్ళు ఎంత మంచివాళ్ళు, నా కోసం ఇంత అమృత బిందువు ఇచ్చారు అని వీళ్ళకి సకాలంలో వర్షం కురిపించి వీళ్ళకి ఇంత అన్నం పెడతాడు. ఎవరో తిండి లేకుండా కష్టపడి గుళ్ళోకి వస్తే రాగానే సత్యనారాయణ ప్రసాదం ఇంత కప్పులు పెడతాడు. అప్పుడు వీడికి ఆ కప్పు తినగానే అమ్మాయ అని ఆయాసం తగ్గిపోతే నీరసం తగ్గుతుంది. ఇలా ఇంద్రుడు అనుగ్రహిస్తాడు. అందుకని ఇంద్రానుగ్రహం పొందాలి అంటే, దేవతల అనుగ్రహం పొందాలి అంటే యజ్ఞం చేయాలి. యజ్ఞం చేస్తే యజ్ఞంలో పదార్థం వాళ్ళకి ఆహారం అవుతుంది. అప్పుడు వాళ్ళు వర్షాదులు కురిపిస్తారు, అన్నాదులు ఇస్తారు. మనం యజ్ఞం చేయకపోతే వాళ్ళు బక్క చిక్కి ఎండిపోయి నీరసపడతారు. వాడే నీరసంతో ఉంటే ఇక మనకి వీరరసం ఏమిస్తాడు? ఇప్పుడు యజ్ఞములు ఆగిపోయాయి, వేదములు అందరూ మర్చిపోవడం వల్ల, దానివల్ల దేవతలకు యజ్ఞాలు లేకపోవటం వల్ల వాళ్ళు ఎండి చిక్కిపోయారు. చిక్కిపోవడం వల్ల భూమి మీద వర్షాలు లేకుండా పోయాయి. దానివల్ల ఏమైంది? పంటలు లేకుండా పోయాయి. ఇంద్రుడు వర్షం కురిపిస్తే గడ్డి పెరుగుతుంది, పంటలు ఉత్పన్నమవుతాయి. ఇటు పంట లేదు, వర్షము లేదు. దాంతో లోకం అంతా హర్షం లేకుండా అయిపోయింది. 100 ఏళ్ళు కరువు వచ్చి పడింది. అప్పుడు ఇదేమిట్రా బాబు అని వాళ్ళంతా గింజుకుపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి యజ్ఞములు ఎందుకు ఆగాయి అంటే, అప్పుడు బ్రహ్మ మెల్లిగా చెప్పాట, చల్లగా చెప్పాడు కబురు. దుర్గముడు అనేవాడికి వరం ఇచ్చాను, అందువల్ల వేదములు వీరందరూ మర్చిపోయారు. వేదములు మర్చిపోవటం వల్ల వేదన వచ్చింది అనగానే, ఎంత పని చేసావు బ్రహ్మదేవ, ఇలాంటి వరాలు ఎవరు నేర్చుకుంటారా అన్నారట వాళ్ళు. ఏం చేస్తానైనా, ఈ తపస్సు చేసిన వాళ్ళు నన్ను మెప్పిస్తారు తపస్సుతో, ఆ తపస్సుకు వివసుండైపోయి నేను వాళ్ళు ఏమైతే అడిగితే ఇవ్వాలి తప్పదు. తపస్సు చేసిన పుట్ట దేవతలు ప్రత్యక్షమయ్యి ఆ తపశ్శక్తి వల్ల ఏమడిగితే అది ఇవ్వాల్సిందే. అదే తపస్సులో ఉన్న గొప్పతనం. మీరు బ్రహ్మ కోసమో విష్ణువు కోసమో శివుడి కోసమో తపస్సు చేస్తే ఒక్క విష్ణువు తప్ప మిగతా వాళ్ళంతా వివసులు అయిపోతారు పాపం. ఒక విష్ణువు మాత్రం మీరు ఎన్ని అడిగినా ఎక్కడో చోట పాయింట్ అట్టే పెట్టుకుని ఇస్తాడు. ఆయన దగ్గర ఏమి చల్లవు కానీ బ్రహ్మగారు తొందరగా లొంగిపోతాడు. ఆ తర్వాత ఇక ఈశ్వరుడు ఇక మళ్ళీ బుట్టి అమాయకుడు, నేను శివుడు మేమంతా బుట్టి అమాయకుడు అందరం అని ఎత్తెక్కి దొక్కుతారు. ఈ విధంగా పాప శివుడైతే అడగగానే నెత్తి మీద చెయ్యడితే భస్మం అయిపోయే వరాలు కూడా ఇస్తాడు. ఇది తపశ్శక్తి నాయన అనగానే ఇప్పుడు మేమేం చెయ్యాలన్నారు వాళ్ళు. ఈ సమయంలో మిమ్మల్ని అమ్మే కాపాడుతున్నారుగా వాళ్ళంతా హిమాలయాలకు వెళ్ళి అమ్మని ప్రార్థించారు. అమ్మ ముందు ప్రత్యక్షమై తిండి లేక అల్లాడిపోయిన దేవతలకి 100 చేతులతో 1,000 నేత్రములతో ప్రత్యక్షమై కడుపు నిండా అన్నం పెట్టింది. ఓ చేతిలో వంకాయ కూర, ఓ చేతిలో కందాపచ్చడి, అబ్బో ఓ చేతిలో దద్దోజనం, ఓ దాంట్లో ఒక పులిహార, ఇలా రకరకాల కూరలు ఆహారాలు ఇవన్నీ సృష్టించి వాటితో వాళ్ళకి ఆకలి తీర్చింది. అప్పుడు అమ్మకి శాకంభరి అని పేరు వచ్చింది. రకరకాల కూరగాయలతో అన్నం పెట్టింది కనుక అమ్మవారికి శాకంభరి అని పేరు వచ్చింది. అప్పుడు 100 కళ్ళతో ప్రత్యక్షమైంది కనుక శతాక్షి అని కూడా పేరు. అలా ముందు వాళ్ళు ఆకలి తీర్చి వాడు బ్రతికుండగా మీకు ఇక యజ్ఞాలు జరగవు కనుక ముందు వాడిని చంపుతాను, వాడిని చంపేస్తే అప్పుడు వాడికి బ్రహ్మ ఇచ్చిన వరం పోతుంది, తిరిగి అందరికి వేదములు వస్తాయి, దాంతో మీ వేదన తొలగుతుందని అమ్మవాడిని సంహరించింది. దుర్గముని చంపడం వల్ల దుర్గమాసుర హంత్రిత్వాత్ దేవి దుర్గేతి గచ్చతే అని దేవీ భాగవతం సప్తమ స్కంధంలో ఉంటుంది. దుర్గముని చంపటం వల్ల అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది. ఇంతకీ చచ్చేటప్పుడు వాడు అమ్మని అలా జారిగా చూస్తూ చచ్చిపోయాట. నీతో యుద్ధం చేశాను చేస్తున్నానని ఒరే చచ్చిపోయావట్రా పోలేరా, ఈ రోజు నుంచి నువ్వేం చేస్తావు మణిద్వీపానికి వచ్చాయి నా దగ్గర కూర్చొని నాకు సేవ చెయ్యండి. పరమ దుర్మార్గుడు కూడా వాడు చచ్చినప్పుడు వాడి మీద జారిపడి వాడిని తన లోకానికి తీసుకెళ్ళి వాణ్ణి శిష్యుడిని చేసుకుందాడు. అందుకని అమ్మవారికి ఎవరి పేరు అన్నమాట, అతిశయ కరుణాస్వరూపిణి పరమ కరుణాస్వరూపిణి అని పేరు. అరుణాం అతిశయ కరుణాం అభినవ కుల సుందరి. ఇక్కడ లా ఎందుకు రాశారంటే మంత్రశాస్త్రం కనుక, సంస్కృతంలో అళా అనేది ఉండదు, లాయే ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా సంస్కృతంలో కళ్యాణము తప్ప కళ్యాణం ఉండదు. లా లా అనే రెండు అక్షరాల్లో లా అనేది ఒక మంత్రశాస్త్రములో తప్ప సంస్కృతంలో వేరే ఎక్కడ వాడకూడదు అనమాట. అందుకే చాలా చోట్ల చూడండి, కళ్యాణము అన్నప్పుడు కొంతమంది లా రాస్తారే అది సంస్కృతంలో లేదు అసలు. వృత్తి కళ్యాణము, లౌల్యము, బాల్యము, చాపల్యము అని మాత్రమే ఉంటుంది. అందుకే వేళా అని ఉంటుంది కానీ వేళా అని ఉండదు. ఇవి సంస్కృత మర్యాద. కానీ ఇక్కడ కులసుందరి అని లా రాశారు. ఇది మంత్రశాస్త్రానికి సంబంధించింది. మనలో కులకుండం అని ఒక కుండం ఉంటుంది, దాన్ని నివాసం చేసుకుని అమ్మ ఉంటుంది. వాళ్ళ వెన్నుపూసలో ఉన్నటువంటి ఒక గొప్ప దివ్యశక్తి చైతన్యం అమ్మ, దానికి కౌళ మార్గం అని పేరు. ఆ మార్గం గురించి ఇప్పుడు మీకు చెప్పడం కుదరా కుదరదు, అంత తేలికేం కాదు. అది ఎప్పుడో ఒకప్పుడు ఏకాంతంగా కూర్చుని జపం చేయవలసిందే. అపూర్వమైన కౌళ మార్గ తత్పర సేవిత కనుక అమ్మవారిని కులసుందరి అంటారు. ఇక్కడ కులసుందరి అనకూడదు, కులసుందరి. మీకు లలిత శాస్త్రనామం లేదు, కౌళ మార్గ తత్పర సేవిత. ఈ కౌళ మార్గం అంటే అది. ఆచారాల్లో కౌళాచారము, వామాచారము, దక్షిణాచారము, సమయాచారము అని ఆచారములు నాలుగు ఉన్నాయి. సమయాచారం మహానుభావులు కచ్చి పరమాచార్యులు వారి వంటి వారి దగ్గరే ఉంటుంది. వీళ్ళు గృహస్థులకు ఎక్కువగా దక్షిణాచార మార్గాన్ని ఇస్తారు. ఈ రెండు వేద సంబంధం, వేదముతో కూడా సంబంధం లేకుండా రుద్రుణ్ణి డైరెక్ట్గా తీసుకెళ్ళి మనలో కలిపే శక్తి రెండు మార్గాలకు ఉన్నది. అది ఒకటి వామాచారం, ఒకటి కౌళాచారం. వామాచారం కొంచెం భయంకరంగా ఉంటుంది అనుకోండి, అది చాలా కష్టమైనటువంటిది. ఆ ప్రక్రియ ఒక వాదిరివాడికి రుచించడం కూడా కష్టం, దాన్ని మనం జీర్ణించుకోలేం. కౌళాచారం పర్వాలేదు. ఇక్కడ మాత్రం నిటారుగా పెట్టిన వెన్నుపూసలో కొన్ని రకాల శక్తుల్ని గురువులు ప్రచోదనం చేస్తారు, ఉత్పత్తి చేస్తారు, పైకి కిందకి కదిలేలా చేస్తారు. అప్పుడు ఆరు చక్రాలు కూడా దివ్యమైన కాంతితో చైతన్యంతో నిండిపోతాయి. ఈ కౌళ మార్గమునకు సంబంధించిన అమ్మని కులసుందరి అంటారు. అందుకే అభినవ కులసుందరి వందే అని ధ్యాన శ్లోకం. ఇలా ధ్యాన శ్లోకముతో ప్రారంభమైన త్రిశతి పంచదశి స్వరూపం, అది మనకి అగస్త్యుని ద్వారా లోకానికి వచ్చింది. మహానుభావుడు హయగ్రీవుడు అగస్త్యుణ్ణి ఆయన భార్య లోపాముద్రని కూర్చోబెట్టి మంత్రం ఇచ్చాడు. ఎప్పుడు ఋషులు భార్య లేకుండా మంత్రోపదేశం పొందలేదు. స్త్రీని విడిచిపెట్టి తానొక్కడూ ధరించిన ఋషులు చాలా తక్కువ మంది ఉంటారు గుర్తుపెట్టుకోండి. అందుకే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ధరించాలంటే భర్త విడిగా పొందకుండా భార్యతో కలిసి పొందొచ్చట. ఇంకొక రహస్యం చెబితే కొంతమందికి తెక్కొస్తే రావచ్చు కాక ఉన్నది చెప్పాలి. విడిగా స్త్రీలు ఉపాసన చేశారు అమ్మవారి మంత్రాలు, కానీ పురుషులకి మాత్రం భార్య లేకపోతే భార్యావిహీనుడు అమ్మవారి ఉపాసనలో అంతగా పరాకాష్ఠకి వెళ్ళలేడు అని పెద్దలు చెప్పారు. అందుకే అగస్త్యుడు చూడండి ఒంటరిగా కాకుండా లోపాముద్ర సమేతంగా మంత్రోపదేశం పొందాడు. మహాత్ముడు గౌతమ మహర్షి అహిల్యా సమేతంగా, అత్రి మహర్షి అనసూయా సమేతంగానే చేశాడు, అరుంధతి సమేతంగా వశిష్ఠుడు ఉపాసన చేశాడు. పెళ్లి చేసుకోకుండా ఉన్న బ్రహ్మచారులు లేని వాడు పక్కన పెడితే వివాహమై గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళంతా భార్యాసమేతముగానే ఉపాసనలు చేశారు. అందులో అగస్త్యుడిది అగ్రస్థానం అనమాట. ఆ తర్వాత అక్కడ అగస్త్యుడు కొంతకాలం ఉండి ఇప్పుడు కూడా అగస్త్యుడికి అక్కడ ఆలయం ఉంటుంది. మీరు చెప్పారు కదా, ముందే చెప్పారు కదా, బ్రహ్మపుత్ర నదీ తీరానికి వెళ్ళినప్పుడు అక్కడ హయగ్రీవ పర్వతం ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి స్వయంగాను. మహానుభావుడు అగస్త్యుడు లోపాముద్ర కూడా చెరోవేపుని విగ్రహ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఆ మహానుభావుడి తపశ్శక్తి చాలా గొప్పది. అక్కడి నుంచి అగస్త్యుడు భూమండలంలో చాలా ప్రాంతాలు తిరిగాడు. ఆయన చేసిన ఉపాసనలు, ఆయన చేసిన దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఓసారి ఏం జరిగిందంటే, విశ్వామిత్ర మహర్షికి వశిష్ఠుడి కంటే నేనే గొప్పవాణ్ణి అనే ఒక కోరిక వచ్చింది. కోరిక వచ్చింది, విశ్వామిత్రుడు చాలాసార్లు వశిష్ఠుడితో పోటీ పడ్డాడు. ఇక అంతా మీరు రామాయణంలో విన్నారు, వినకపోతే మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో రేపు పొద్దున జూలై 21వ తారీఖు నుంచి ఆగస్టు 19 వరకు తిరుపతి వచ్చానండి, ఓ నెలనాడపాటు సంపూర్ణ రామాయణం చెబుతారు కనుక. అబ్బే మాకు మా కడుపే కైలాసం తనువే వైకుంఠం అనుకున్న వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా లైవ్ వినొచ్చినాయి. అది లైవ్ ఎలాగో ఇస్తారు. ఇదో పక్కన పెడితే, నేను వశిష్ఠుణ్ణి మించిన వాణ్ణి కావాలి, బ్రహ్మర్షిని అనిపించుకోవాలని విశ్వామిత్రుడు మహాసాధన చేశాడు, తపస్సు చేశాడు, చెట్టు చివరికి బ్రహ్మర్షిని అనిపించుకున్నాడు. ఇక్కడే ఒక విషయం చెప్పాలి, బ్రహ్మదేవుడు వచ్చి ఇక నువ్వు బ్రహ్మర్షి వెళ్ళి అవ్వాయి అన్నట్ట. నువ్వు బ్రహ్మర్షి అని పిలిచినా నేను ఒప్పుకోను, నన్ను వశిష్ఠుడు వచ్చి మళ్ళీ బ్రహ్మర్షి అని పిలిస్తే కానీ తపస్సాపన అన్నట్ట. పోటీ అంటే ఎలా ఉండాలి? ఈయన పోటీ అంతా వశిష్ఠుడితో కదా, ఆయనంతా ఆయన నోటితో వచ్చి పర్వాలేదు బాబు నువ్వు రాజర్షివి కాదు మహర్షివి కాదు నిజంగా బ్రహ్మర్షివి అని నన్ను సంబోధిస్తే నేను తపస్సు ఆపుతాను, లేదా ఇంకా అలా తపస్సు చేస్తూనే ఉంటాను అన్నట్టు. ఏది బ్రహ్మ అంతటి వాడు బ్రహ్మర్షివి అయ్యావని వరమిచ్చినా కూడా మళ్ళీ వశిష్ఠుడు వస్తే కానీ ఒప్పుకోను అన్నాడు ఆయన. ఈ పిచ్చి కొంతమందికి ఉంటుందండి, అది పేరు చెప్పకూడదు కానీ ఆ మధ్యన మంచి ప్రసిద్ధికి ఇక్కడ ఒక ఉపన్యాసకుడు ఉన్నాడు భారతదేశంలో మన తెలుగువాళ్ళలో. ఆయన వచ్చి పద్మాగర్ గారు వచ్చి నన్ను గొప్పవాడని పొగిడి పీటికి రాస్తే కానీ నేను ఈ పుస్తకం ప్రింట్ చేయనంట అన్నట. నావేది పొట్టదే ఉంటుంది, నేను వశిష్ఠుడు నేను విశ్వామిత్రుడు ఎవడో తెలియదు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా నేను పొగిడి రాయవలసి వచ్చింది, ఈ పుస్తకం బాగుంది బాబు అని. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్కడి మీద నమ్మకం, ఈ వ్యక్తి ప్రశంసిస్తే పర్వాలేదు అనిపిస్తుందేమో, నిజానికి ఈ వ్యక్తి గొప్పవాడు ఎవరో కాదో తెలియదు కానీ ఈ వ్యక్తి ద్వారా ప్రశంస పొందాలని కొందరు కనిపిస్తుంది. అందువల్ల వశిష్ఠుడే నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి అనగానే అప్పుడు బ్రహ్మ వెళ్ళి నాయన వశిష్ఠ నువ్వు వచ్చి ఆ విశ్వామిత్రుడి బ్రహ్మర్షి అనకపోతే ఆయన తపస్సాపడు, తపస్సాపకపోతే ఆయన శిరస్సు మీద నుంచి లేస్తున్న అగ్నిజ్వాలలతో లోకములన్నీ కాలిబూడిదైపోతాయి, నువ్వు రానాయనా అంటే అప్పుడు వశిష్ఠుడు నవ్వి వచ్చి లేనాయనా నీ తపస్సు పూర్తయింది, నిజంగా నువ్వు బ్రహ్మర్షివే, పట్టుదలతో ఇంద్రియాలను అదుపులో పెట్టి బ్రహ్మర్షి అయ్యావు అన్నట్ట. అమ్మాయ్యా నేను ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాను అనుకున్నాడు ఆయన. ఇది జరిగి బయటకు వచ్చిన చాలామంది ఎవరెవరు, ఏదో నారాయణయాత్ర పడి బ్రహ్మర్షి అయ్యాడు కానీ ఈయనలో బ్రహ్మర్షిత్వం ఎక్కడ ఉంది, ఇంకా ఈయనలో కామక్రోధాదులు పోలా, ఈయనలో తిక్కపోలేదు అండం మొదలెట్టారు. ఎలక్షన్లో దగ్గర ఈవీఎంలు దెబ్బాడు అమ్మరు ఓడిపోయిన వాళ్ళు, అది వాళ్ళ లక్షణం అది దిక్కుమాలాడు, వాడు ఓడిపోయినా సరే వాడు ఎంతసేపు ఇతరుల మీద అభిమానం వేస్తాడు. అలాగా ఈయన్ని కొంతమంది ఏదో అంటూ ఉంటే ఈయనకి బాధ కలిగింది, వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసిన కదా, బ్రహ్మ దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవ నేను ఎంతో కష్టపడి తపస్సు చేసి నీ నోటితో బ్రహ్మర్షి అని పిలిపించుకున్నాను, నువ్వు నోరారా నన్ను బ్రహ్మర్షి అన్నావు, నువ్వే కాదు నేను కోరుకున్న నా దాయాది వశిష్ఠుడు కూడా విశిష్ఠుడు కూడా నన్ను బ్రహ్మర్షి అన్నాడు. అయినా ఇంకా ప్రజలు కొంతమంది గుసగుసలు అడుగుతున్నారు, నేను పూర్తిగా బ్రహ్మర్షిని కాదు కన్వర్టెడ్ బ్రహ్మర్షిని అంటున్నారు, ఏమిటి తేడా నాకు వశిష్ఠుడికి, ఎందువల్ల అందరూ ప్రజలు ఆయన్నే పొగుడుతారు నన్ను ఎందుకు పొగడరు, కారణం ఏమిటి అన్నాడు. ఆయన నిజంగా నువ్వు బ్రహ్మర్షిని అందులో ఏం సందేహం లేదు, కానీ వశిష్ఠుడి యొక్క స్థాయి వేరు, అంత స్థాయి ఇంకా నీకు రాలేదు, ఆ మాట అంటే నీకు కోపం కాబట్టి నేను కూడా అల్లలేకపోతున్నాను, అంటే నాతో తగాద పడతావు, నీతో పడలేము, అయినా నువ్వు బ్రహ్మర్షివే మహాసాధన చేసి తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యావు అన్నట. అలా కాదు, వశిష్ఠుడి కంటే నువ్వే గొప్పవాడివే నువ్వు అంటే కానీ నేను కదలన్నాడు ఆయన.